विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. ओम ऐं ह्रीं श्रीं जराध्वान्त रविप्रभायै नमः. ఈనాటి కథకి అధిష్టాన మంత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం. బీజాక్షరములలో అన్ని నామాలకి ముందు చేర్చుకుంటాం. దానితో కూడిన ఈ మంత్రం జరాధ్వాంత రవిప్రభాయే నమః. ఇది ముఖ్యంగా వార్ధక్యంలో రక్షిస్తుంది. అనేక కారణముల చేత ఈ రోజుల్లో చాలామంది ముసలాళ్ళ కింద లెక్క అనుకోండి. పేరుకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళే కానీ మేము పొడుచు వాళ్ళము అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? గట్టిగా నడవలేరు, మైసూర్ బజ్జీ తింటే పడదు, ఆయిల్ ఫుడ్ పడదు, 2 అడుగులు నడవలేం. 5 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి కళ్ళదోళ్ళు, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, వాంతి, భ్రాంతి, క్రాంతి, ఒకటి కాదు. ఈ కలియుగంలో పూర్తిగా ఆరోగ్యవంతులు ఎక్కడా కనపట్టలేదు. పూర్వకాలంలో ఎవడైనా 16 ఏళ్ల కుర్రాడికి పొరపాటున అజీర్ణం వస్తే రాళ్ళు తిని అరిగించుకునే వయస్సులో అజీర్ణం ఏమిటి అనేవారు. అసలు ఇప్పుడు అజీర్ణం లేనివాడు లేడు. వాళ్ళతో పోలిస్తే మేమేనయ్యాం, హాయిగా మనతో పోలిస్తే హరిగారేనయ్యం అనిపిస్తుంది. శుభ్రంగా 3 పట్ల ప్రదక్షిణ చేయగలుగుతారు. అంతో ఎంతో కొంచెం పూర్వోన్నత వేగంగా చేయలేకపోయినా కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉంది వీళ్లలో. మన పూర్వులలో పెద్దవాళ్లలో భగవంతుడు అంటే భగవంతుడే, గురువు అంటే గురువే. మోకాళ్ళు సహకరించినా సహకరించకపోయినా నడుద్దాం, ఆయన దగ్గరికి వెడదాం, పురాణం విందాం, ఓ దండం పెడదాం, ప్రదక్షిణ చేద్దాం. ఇటువంటి చిత్తశుద్ధితో భగవంతుడిని నమ్మి పనులు చేయటం వల్ల ఆరోగ్యం వస్తున్నది. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పట్లేదు కదా. అది పిల్లలకి 2 వాడి డబ్బు సంపాదించడానికి పనికొచ్చే విద్య నేర్పాలి. ఆ డబ్బు కూడా మళ్ళీ భారతదేశంలో కాదు, దేశం అంటే అమెరికా. ఉద్యోగం అంటే అయితే మెడిసిన్, లేకపోతే సాఫ్ట్వేర్. ఇంకెవ్వడు ఉద్యోగం కాదు, మిగతా చదువులు కాదనమాట. అలా తయారు చేస్తున్నాం, అది మన కర్మ. అందువల్ల ఇప్పుడు ఈ యుగంలో పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ముసలాళ్ళ కిందే లెక్క. ముసలాళ్ళకు వచ్చే రోగాలన్నీ ఇంతప్పటి నుంచి వచ్చేస్తున్నాయి. అసలు నన్ను అడిగితే ముసలాళ్ళ కంటే పిల్లలకు వచ్చే రోగాలు ఎక్కువగా ఉన్నాయి. విచిత్రమైన రోగాలు ఇవి. ఈ రోగములు భయంకరమైనవి. అందున రోతలకు నెల్ల ముదిమియే రోత కాదే. అన్ని రోతల్లోకి గొప్ప రోత ముసలితనమాట. ముసలితనములో కన్నుల్గా నవ్వు, కళ్ళు కనిపించవు, కళ్ళదోడు పెట్టుకున్నా కూడా కనిపించని దుస్థితి వస్తుంది. వీణులు వినవు, చెవులు పనిచేయవు, సరిగ్గా వినపడదు అంటాడు. 2 గంటలు పనిచేసి ఉన్నాక ఏంటి చెబుతున్నారు ఆయన అన్నవాళ్ళు కూడా ఉన్నారు. చేగాళ్ళు పనులు చేయవు, చెయ్యి కాళ్ళు ఉంటాయి కానీ పని చేయవు. ఈ తెన్నయి మేనిది నాదే అయ్యి నాదేమి కాదన్నట్లున్నది అని మా నాన్నగారు ఎప్పుడో పద్యం రాశారు. ఇది మా తండ్రి గారు రాసినటువంటి శతకంలో పద్యం. ఈ విధంగా శరీరం పైకి నాది, కానీ నాదేమి కాదన్నట్లున్నది, నాదేయ్యు నాదేమి కాదన్నట్లున్నది. ఇది గొప్ప మాట కదా, అవడానికి నా శరీరమే కానీ నాది కాదన్నట్టుగా ఉంది. నా శరీరం అయితే నా మాట వినాలి కదా. మన దగ్గర పనిచేసే కుక్కలు మన మాట వింటున్నాయే, పశువులు మాట వింటున్నాయే, కానీ వార్ధక్యంలో మన కాళ్ళు మన చేతులు మన మాట వినవు, మన తల మన మాట వినదు, మన బుద్ధి మన మాట వినదు. ఈ విధంగా నేను అని పిలువబడి ఈ శరీరంలో నేనుండి నేను కాకుండా అయిపోతున్నాను. ఎద్దెద్దయ్యది దేనిదారినది పోదే యోగలింగేశ్వర. ఇందులో ఉన్న శక్తులు ఏ ఏ శక్తులు ఉన్నాయో దేని దారిన వెళ్ళిపోతాయి. ఇది నిగూఢమైన శబ్దం. అంటే ఏమిటో తెలుసిన, ఏదేది దాని దారినది పోతుందంటే పైకి ఏం అర్థమవుతుంది, చెవి ఉంది కానీ చెవిలో ఉన్న వినికిడి శక్తి వెళ్ళిపోతుంది, కన్నుంది కంట్లో ఉన్న దేవతాశక్తి అంటే చూపు ఉంది అది పోతుంది, చర్మం ఉంది ఈ చర్మం తొక్కనే ఒక ఇంద్రియం ఈ స్పర్శేంద్రియం దీంట్లో ఉండే స్పర్శ శక్తి కోల్పోతాడు, నాలుక ఉంది రసనేంద్రియం రుచి చూసే శక్తి ఇందులో ఉంటుంది అది అమ్మవారి శక్తి అది దాని దారిన వెళ్ళిపోతుంది, ఇక ముక్కుంది వాసన చూసే శక్తి ఉంది దీనికి ఆ శక్తి దాని దారిన వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎద్దెద్ది అయ్యది దేని దారినది పోదే యోగలింగేశ్వర. ఐదింద్రియాలు ఆ ఐదింద్రియాలలో ఉన్నటువంటి శక్తులు ఇందులో ఉండకుండా దేని దారిన వెళ్ళిపోవడం వల్ల ఇంద్రియాలు ఉంటాయి ఇంద్రియార్థాలు ఉండవు. అంటే మన శరీరంలో ఇక్కడ అమ్మవారి శక్తి లేకుండా పోయింది. అందుకే జరా ముసలితనము ధ్వాంతము చీకటి అట, భయంకరమైన చీకటి అన్నారు. ఇది కటిక చీకటి వార్ధక్యం. కటిక చీకటిలో ఏమీ తోచదు, మనకి ఎటు వెళ్ళలేము, కనపడదు, దిక్కు తోచదు. అర్ధరాత్రి వేళ దీపాలు పోయి అమావాస్య అయిపోయినప్పుడు యువకుడికి కూడా కనపడదే. అటువంటిది మంచం మీద పడుకున్న ఒక వ్యక్తికి కటిక చీకట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏమైనా తోస్తుందా? బాత్రూమ్ కనపడదు, మంచమే కనపడదు, పక్కన ఏముందో తెలియదు. అందుకని ముసలితనాన్ని ఇటువంటి కటిక చీకటితో పోల్చారు. ఇప్పుడు అందరూ యవ్వనంలో ఉన్నవాళ్ళు ఆహా మనకేం పర్వాలేదు అనుకోకండి, మీ పెద్దవాళ్ళంతా ఆ స్టేజీ దాటి అక్కడికి వెళ్ళారు పాపం, నువ్వు వెనక వాళ్ళు కొంచెం ముందు అంతే. నీ ముందు కొందరు వెళ్ళారు, ఏ నువ్వు వెళ్ళబోతున్నావు, రేపొద్దు నెక్స్ట్ నీదే క్యూలో నిలబడి ఉన్నావు. ఈ జరాధ్వాంతము ముసలితనం అనే చీకటికి రవిప్రభ సూర్యకాంతి అమ్మవారు. అమ్మవారు అంటే చీకటిని తొలగించే ఒక అపూర్వ కాంతి, అది కూడా మామూలు కాంతి కాదట. ఇప్పుడు చీకటి పోవడానికి ఇలాంటి లైట్లు చాలు, కానీ ఈ లైట్లు నిలకడగా ఉండవు, గట్టిగా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. కరెంటు ఉంటే ఒక రకంగా పోతే ఒక రకంగా, అంతలో జనరేటర్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఈ లింకులు పోతూ ఉంటాయి, నానా గందరగోళం. ఇది సంపూర్ణ కాంతి కాదు. అదే భగవంతుడైన సూర్యుడు మిట్ట మధ్యాహ్నం పూట ధగధగ వెలిగిపోతూ ఉంటే కటిక చీకటి తనంత తానే పోతుంది. ఈ ముసలితనం అనే కటిక చీకటిని తొలగించే సూర్యకాంతి అమ్మ. అనగా అమ్మని తలుచుకుంటే వార్ధక్యంలో వచ్చే బాధలు రావు, ఆ చీకట్లు తొలగిపోతాయని అర్థం. మరి ఎంత గొప్ప మంత్రం అండి ఇది. అందుకే ఇటువంటి మంత్రములు ఇందులో ఈ కథల్లో అధిష్టాన దేవతలుగా ఉన్నాయి. ఉన్న వాటిని మాత్రమే చెబుతున్నాం మనం. రెండే రెండు శ్లోకాలకు సంబంధించిన మంత్రములు ఈ కథల్లో ఉంటాయి. అవి 143, 144 శ్లోకాలు. మొదటి రోజు ఏం చెప్పుకున్నాం, భవదావ సుధావృష్టి. రెండోది పాపారణ్యద వానల. మూడు దౌర్భాగ్యతోల వాతుల. ఇప్పుడు 4 జరాధ్వాంతర విప్రభ. ఆ తర్వాత భాగ్యార్థి చంద్రిక, భక్త చెత్త కేకి ఘనాఘన, రోగపర్వత దంభోళి, మృత్యుదారు కుటారిక. ఇవన్నమాట మంత్రములు. ఈ మంత్రములను మాత్రమే ఈ కథలలో కొన్నింటికి అధిష్టాన దేవతలుగా పెట్టారు. మిగతా ఎందుకు పెట్టలేదంటే ఈ కథలకి ఆ మంత్రములకు ఒక ఇంటర్లింక్ ఉంది. ఈ రెండు శ్లోకాలలో ఉన్న మంత్రములు కథలు వింటున్నప్పుడు గురువుల ముఖం ద్వారా ఉచ్చరిస్తే అత్యంత భయంకరమైన మానవుని చుట్టూ ఉండేటటువంటి కష్టములు పటాపంచలవుతాయి. ఈ ప్రపంచంలో రోగాల కంటే ఏముంది, సంసారం కంటే భయంకరమేమున్నది, పాపాల కంటే భయంకరమైనవే ఉన్నాయి, దౌర్భాగ్యం కంటే భయంకరమైనది ఏమున్నది, ముసలితనము కంటే భయంకరమేమున్నది. ఇటువంటి భయంకరమైనవి తొలగించేటటువంటి అమ్మని ఈ కథలకి అధిష్టాన దేవతగా పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, ఈ కథ వినే ముందు ఆ అధిష్టాన దేవతని గురుముఖత వింటారు, మంత్రోచ్చారణ చేస్తారు. వార్ధక్యంలో లేక రోగాలలో సంసార సంబంధమైన బాధలలో ఈ మంత్రప్రభావంలో మనం బయటపడతాం. ఈ మంత్రప్రభావంతో ఆ భయంకర కష్టాల నుంచి బయటపడతాం. అంటే వార్ధక్యం లేకుండా పోతుందని కాదు, వార్ధక్యంలో ఇతరులు పుడుతున్న బాధపడవు, రేపు మరణం ఎలాగూ తప్పదు, కానీ వార్ధక్యంలో మంచం మీద పడి తీసుకుని తీసుకుని నానాయాతన పడిపోయి ఆసుపత్రి పాలైపోయి తన మలమూత్రాల మధ్యలో తానే చిక్కుకుపోయి చేసేవాడు లేక చివాట్లు తింటూ బతకడం కూడా బతుకనా? మీరు చూశారుగా, 2-3 ఏళ్ళు ఆసుపత్రిలో కోమాల్లోకి వెళ్ళిపో కొందరు బతుకుతారు. వాళ్ళ మలమూత్రాల్లో వాళ్ళే ఉంటారు, పాపం చేసేవాళ్ళకు కూడా విసుగ్గా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు చేయలేరు, ఏదో డబ్బులు కట్టేసి పోతారు, ఎంతకాలం చేస్తారు, ఎవరికి మాత్రం ఓపిక ఉంటుంది. అందులో ఇప్పుడు ఈ కలియుగంలో తన శరీరమునే తను రక్షించుకోలేని మానవుడు ఇతరులను రక్షిస్తాడు. చూడండి, ఎవడికి వాడికే నొప్పులు కదా. ఆ పరిస్థితుల్లో ఇతరులకి ఇంత అన్నం వండే పెట్టలేకపోతున్నారే, అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరికి ఏం చేయరు. అదే ఈ మంత్రములను శ్రద్ధతో విని శ్రద్ధతో జపం చేస్తే వార్ధక్యంలో సుఖమరణం పొందుతాం. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది కాదు, పోయేటప్పుడు ఎవరి చేత చేయించుకోకుండా ఎంత హాయిగా పోతామన్నది ముఖ్యంట. అందుకని పదే పదే అనాయాసేన మరణం అన్నాడు ఆయన. అనాయాసేన మరణం అన్నారు తప్ప ఆయాసంతో మరణం అల్ల. కానీ కలియుగంలో ఎక్కువ మంది ఆయాస మరణాలే పొందుతున్నారు. ఆ స్థితి నుంచి బయటపడాలి. ఎవరేం పుణ్యం చేశారు మనకేం తెలుసండి? ఇలాగే పురాణం వింటూ వింటూ ఇంట్లో యూట్యూబ్లో, ఇంట్లో ఇక్కడ కాదు, మళ్ళీ ఇక్కడ అయితే మళ్ళీ మాకో సమస్య మీకో సమస్య, హాయిగా 100 ఏళ్ళు నిండాక యూట్యూబ్ చూసుకుంటూ 99 సంవత్సరముల 9 రోజులు గడిపి తిని అనుకుంటూ పురాణం కొట్టుకుంటూ వింటూ ఉండగా గుండెకి తెచ్చిపోయాడు అనుకోండి, హాయిగా వైకుంఠానికో బ్రహ్మలోకానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. అదొక యోగం. ఈ మంత్రం అటువంటి దివ్యయోగాన్ని మనకిస్తుంది, వార్ధక్యమనే కటిక చీకటి నుంచి బయట పారవేస్తుంది. అంతటి అపూర్వమైన మంత్రములు ఇవి. వీటి మీద నాకున్న విశ్వాసం, నాకున్న భక్తి ఇంత అంత అని నేను చెప్పలేను. నా చిన్నప్పటి నుంచి వాటి మీద పరిశోధన చేస్తూనే ఉన్నాను. శరీరంలో ఏ పార్ట్లో ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో కూడా నాకు తెలుసు. ఎంతకాలం దాని మీద మనం పరిశోధన చేసినా అందులో కొత్త కొత్త లోతులు కనబడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికీ ఎవ్వరికీ సంపూర్ణంగా అర్థం కాని మహాశక్తి ఈ మంత్రములలో ఉన్నది. అసలు పురాణములు అంటే అంతేనండి, పురాణములు వాస్తు విజ్ఞానాలు, ఆరోగ్య సిద్ధాంతాలు, నక్షత్రాలకి సంబంధించిన జ్యోతిశాస్త్రాలు, అవి కాక గణితాన్ని చెప్పేటటువంటి గణిత శాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, ఆనంద శాస్త్రాలు, ఆరోగ్య శాస్త్రాలు. అందుకే పురాణం సర్వతోముఖ శాస్త్రసారం అన్నారు. అవి చదువుతూ ఉంటే ఆనందం, వింటూ ఉంటే ఆనందం. ఈ ఆనందం ఇంక ఏ కథల వల్ల రాదు. మనకి ఎంత ఇష్టమైన సినిమా అయినా 5 సార్లు చూస్తాం 10 సార్లు చూస్తాం కానీ తర్వాత విరక్తి కలుగుతుంది. అదే ఏ భారతానికి సంబంధించిందో భాగవతానికి సంబంధించిందో ఎన్నిసార్లు చూడండి, మళ్ళీ చూడగలుగుతాం. అటువంటివి అన్నమాట ఈ పురాణములు. భూదేవి స్వయముగా ఒకప్పుడు ఆదిశేషుణ్ణి పాతాళలోకంలో నేను శ్రీకృష్ణుని నామములను తెలుసుకోవాలి అని కోరుతున్నాను అన్నది. అగస్త్యుని దగ్గరికి పరశురాముడు వెళ్ళాడు. పరశురాముడితో పాటు ఆడ లేడీ మొగలేడీ కూడా వెళ్ళాయి, కూడా అకృతవ్రణుడు ఉన్నాడు. అప్పుడు అగస్త్యుడు, శ్రీకృష్ణనామాలు ఇస్తాను నీకు, శ్రీకృష్ణుడి కవచం బాగా సాధన చేస్తే మనకి ఆ కవచం శరీరానికి ఒక రక్షణ అవుతుంది. శరీరమునకు రక్షణ కలిగించేవి మామూలు కవచాలు, కానీ మంత్ర కవచాలు ఇటు శరీరమును మనస్సును కూడా రక్షిస్తాయి. నీకు కృష్ణ కవచం ఎంత పారాయణం చేసినా సరైన భక్తి, ఉత్తమ భక్తి లేకపోవటం వల్ల, మధ్యమ భక్తి ఉండడం వల్ల దానివల్ల రావాల్సిన ఫలితం రావటం లేదని ఈ జంకలు చెప్పిన మాట నిజమే. ఆ పట్టు రావాలంటే, కవచ పారాయణ వల్ల ఫలితం సిద్ధించాలంటే ముందు శ్రీకృష్ణుడి యొక్క 108 నామాలు విను, ఆ 108 నామాలు ఎవరు చెబుతున్నారో విను అని అగస్త్యుడు పరశురాముడికి చెప్పాడు జింకలు వింటూ ఉండగా. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఒకప్పుడు నేను పాతాళానికి వెళ్ళాను ఆదిశేషుడి దర్శనానికి, అక్కడ ఆదిశేషుడి చుట్టూత గౌతమాది మహర్షులు, సనక సనందనాథులు, నారదాదులు ఉన్నారు. ఆ సమయంలో భూదేవి కూడా ఆయనకి నమస్కరించి శ్రీకృష్ణుని యొక్క నామములు చెప్పమని అడిగింది. అవి కూడా ముఖ్య నామాలు, శ్రీకృష్ణుడికి అనంతనామాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నేను వినలేను. తేషు నామాని ముఖ్యాని శ్రోతుకామా చిరాదహం, భగవంతునికి సంబంధించిన ముఖ్యమైన 108 నామాలు ఉన్నాయి. ఆ నామములను మాత్రమే వినాలనుకుంటున్నాను. ఆ వాసుదేవుని నామములు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తాయి. విన్నంత మాత్రం చేత, నాలుకతో ఉచ్చరించినంత మాత్రం చేత అతి భయంకరమైన బ్రహ్మహత్యాది మహాపాపముల నుండి జీవుడు విముక్తుడవుతాడు. అటువంటి వాసుదేవ నామాలు నాకు చెప్పు అనగా ఆదిశేషుడు చెప్పడం మొదలుపెట్టాడు. 108 నామాలున్నాయి. అష్టోత్తర శతనామములకు అహమేవ ఋషి ప్రియే, ఓ ప్రియురాల నేనే ఋషిని అన్నాడు. అంటే దీనికి ఆదిశేషుడే ఋషి. ఛందః అనుష్టుప్పు, అనుష్టుప్పు ఛందస్సు. అనుష్టుప్పు అనే ఛందస్సుకి 4 పాదాలుంటాయి, పాదానికి 8 అక్షరాలు ఉంటాయి అన్నమాట. మీరు రోజు చదువుతున్న శ్లోకాలన్నీ ఎక్కువ భాగం అనుష్టుప్పే. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు, ఇది అనుష్టుప్పు. అంటే ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు, పాదానికి 8 అక్షరాలు, 4 × 8 = 32 అక్షరాలు ఉంటాయన్నమాట. శ్రీమాత శ్రీ మహారాజ్ని 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 2 పాదంలో 8 అక్షరాలు, చిదగ్నికుండ సంభూత 8 అక్షరాలు, దేవకార్య సముజ్జత 8 అక్షరాలు. ఇలా 4 పాదములుంటే దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఈ 4 పాదాల్లో 8 అక్షరాలు చొప్పున ఉంటాయి. మళ్ళీ వీటిల్లో సర్వత్ర లఘు పంచకం, 5 అక్షరం లఘు అవ్వాలి, గురువు అవ్వకూడదు మళ్ళీ. అందువల్ల చూడండి, మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ని అన్నప్పుడు ఆ మా అనే 5 అక్షరం పొట్టి అక్షరం ఉంటుంది, గురువు ఉండదు, దీర్ఘం ఉండదు. కానీ అరుదుగా కొన్ని శ్లోకాలు ఉంటాయండి, లోకాభిరామం అన్నప్పుడు మాత్రం మకారం పక్కన 0 ఉంది కనుక అది గురువు. అప్పుడు కొందరికి అనుమానం వచ్చి ఇదేలా ఉందండి అంటే అది వేదం. వేదమునకు సంబంధించినప్పుడు ఈ రూల్స్ వర్తించవు. సాధారణముగా మాత్రం శ్లోకమునకు 5 అక్షరం లఘు ఉండాలి. వ్యాసుడు ప్రయోగించాడు కదా, దానిని మనం ప్రయోగిస్తుంటే కుదరదు. వెనకటికి ఎవడో వ్యాసుడు అంటే ఆయన ఇష్టం, ఆయన పరమాత్ముడు, వేదస్వరూపుడు కనుక కొన్ని మర్యాదలు ఉల్లంఘించవచ్చు. అలాగే 8 అక్షరాలకు బదులుగా శ్లోకాల్లో కొన్ని చోట్ల 9 ఉంటాయి. విష్ణు సహస్రనామాలు అలాంటివి ఉన్నాయి, కొన్ని 9 అక్షరాలు కూడా ఉన్నటువంటివి ఉన్నాయన్నమాట. కానీ అక్కడున్నాయి కదా అని మనం వాడడానికి వీల్లేదు. ఆయన అత్యావశ్యక స్థితిలో వాటిని వాడతాడు. దానికి మరొక ఛందస్సుగా కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. మహాత్ముల యొక్క ప్రయోగాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. కానీ సాధారణంగా మాత్రం అలా వాడరాదు. అలాంటి నియమములు కలిగిన అనుష్టుపు ఛందస్సులో ఈ నామములను నీకు చెబుతున్నాను. ఋషేమో ఆదిశేషుడు, ఛందస్సు అనుష్టుపు. ఇక దేవతాతు యోగ కృష్ణ ప్రియావహ, యోగేశ్వరేశ్వరుడు కృష్ణ పరమాత్మయే దీనికి దేవత అని ఇక్కడి నుంచి నామములు చెప్పాడు. సాధ్యమైనంతవరకు ఇలాంటి నామములు నేను ఉచ్చరిస్తూ ఉంటే మీరు ఉచ్చరించండి. ఎవరైనా ఆయన చెప్పకూడదు, మీరు అనకూడదు అంటే వాడిని మెడబట్టుకు బయటికి ఎంటేయండి, ఏం మొహమాట పడకండి. ఎందుకంటే తద్వారా మన దేశాన్ని చాలా పాడు చేశారు. రామానుజాచార్యులు వారు అష్టాక్షరి మంత్రం గోపురం మీదకి, గాలి గోపురం పైకెక్కి చెప్పినప్పుడు ఆయన్ని కొందరు తిరస్కరించారు. శాస్త్రం ఏం చెబుతోందంటే, భక్తి కలిగి శ్రద్ధతో ఈ నామములను ఉచ్చరిస్తాము అన్నటువంటి వాళ్ళకి ఇవ్వవచ్చని చెబుతున్నది. ఎవరూ చదవకుండా మేము ఒక్కడే దాచుకుంటామంటే ఇదిగో మన మాత్రం ఇప్పటికే సగం పాడైపోయింది. అబ్బో నామాలు చదవకూడదట, చదివితే నరకం వస్తుందట అనుకుని నామాలు చదవడానికి వీలు కానీ పనికిమాలిన వాడి తోటకి వెళ్ళి పరిశుద్ధ పరిశుద్ధ అంటే స్వర్గానికి వెళ్ళిపోతా అంట అని అక్కడికి పోతున్నారు వాళ్ళు. మనకు తెలియకుండానే మనం ఒంటికి శుద్ధరాయించుకుంటున్నాం అన్నమాట ఈ రకంగా. కాబట్టి అలాంటి బుద్ధి లేని వాళ్ళని పక్కన పెట్టి నిశ్చింతగా చదవండి. శంకరాచార్యుల కంటే గొప్పవాళ్ళమా మనం? చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేషా మనీషా మన అన్న ఆయన కంటే గొప్పవాళ్ళమా? రామానుజాచార్యుల వారి కంటే గొప్పమా? ఎవడికి ఏమవ్వకూడదట, వీడొక్కడో కూర్చుని ఇంట్లో రహస్యంగా చదువుతాట. రహస్యంగా చేసే ఉపాసనలు, ఇటువంటి నామములు అందరి కోసం వేదవ్యాసుల వారు ఇచ్చారు. చెప్పండి అందరూ. శ్రీకృష్ణ కమలానాథ వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్య లీలామానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభధర యశోదావత్సల హరి చతుర్భుజ ఆత్త చక్రాసి గదా శంఖాది ఉదాయుధ మొత్తం కలిపి చెప్పేస్తాను ఈ సమాసం వాళ్ళు. చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుధాయుధ. అంటే సమాసాలు విడదీసి కూడా చదువుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదనమాట. ఇందులో ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, చతుర్భుజ. భగవంతుడు మన కోసం నాలుగు భుజాలతో దర్శనమిచ్చాడు. ఆ చతుర్భుజాల్లో ఆత్త పొందబడిన, అంటే ఆ నాలుగు భుజాల్లో నాలుగు ఆయుధాలు పొందాడు, అంటే ఉంచుకున్నాడు నాలుగు ఆయుధాలు. ఏమిటి ఆయన చేతుల్లో ఉంచుకున్న నాలుగు ఆయుధాలు అంటే, చక్ర, ఓ దాంట్లో చక్రం ఉన్నది, మరో దాంట్లో అసి కత్తి ఉన్నది, ఇంకో దాంట్లో గద ఉన్నది, ఇంకో దాంట్లో శంఖం ఉన్నది. ఇటువంటి నాలుగు ఆయుధములను మామూలు ఆయుధాలు కాదు, ఉదాయుధ, చేతులు పైకెత్తబడి ఉన్నాయట, అందులో ఉన్న గొప్ప ఆయుధములు. ఉత్ అంటే గొప్ప, ఉత్ ఆయుధ, గొప్ప ఆయుధాలు అన్నమాట. ఉత్తమమైన ఆయుధాలు నాలుగు చేతుల్లో ధరించాడని అర్థం అనమాట. ఈ సంస్కృతంలో ఉత్ అనే ఒక అక్షరము విడిగా వాడకూడదు, కానీ సమాసంలో సంధిలో వాడచ్చు, అప్పుడు గొప్పదని అర్థం వస్తుందట. ఉత్కర్ష, ఉత్కృష్టము, ఉత్తు కృష్టము, ఉత్కృష్టము అలాగనమాట. ఉత్తమము అలాగే ఇక్కడ ఉత్ ఆయుధ ఉదాయుధ. ఇది చాలా గొప్పది. భగవంతుడు మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాలుగు ఇవ్వడం కోసమే నాలుగు భుజములు ధరించి దర్శనమిస్తాడు. ఎప్పుడైనా భగవంతుడు మీకు కలలో కానీ, లేక ఏదైనా జపం చేస్తున్నప్పుడు కానీ, ఇటువంటి నామములు చదువుతున్నప్పుడు కానీ నాలుగు చేతులతో దర్శనమిచ్చాడంటే గ్యారంటీగా ఈ జన్మలో ధర్మార్థ కామ మోక్షములు అనే నాలుగు వచ్చేసినట్టే అన్నారు. తిరుగులేదట. కొంతమంది రాత్రి నిద్రపోతూ ఉంటే ఇలాంటి చతుర్భుజములు ధరించిన కృష్ణుడిని చూచామని చెప్పారు. వాళ్ళు ఎంతో సుకృతం చేసుకున్న వాళ్ళు అనమాట. సాధారణంగా భగవంతుడి నాలుగు చేతులతో ఎవరికి పడితే వాళ్ళకి దర్శనమవ్వడు, ఇలా రెండు చేతులతోటో, లేకపోతే నాలుగు చేతులతో దర్శనమిచ్చినా నాలుగు చేతులు ఆయుధాలు లేకుండానో దర్శనమిస్తాడు. కోరికలు తీర్చాలనుకోండి, అప్పుడు ఎలా దర్శనమిస్తాడో తెలిసినా, శంఖచక్ర గదా పద్మములతో దర్శనమిస్తాడు. అందుకే నారదుడు సత్యనారాయణ వ్రత కథలో వైకుంఠానికి వెళ్ళాడు, తత్ర గత్వా జగన్నాథం దేవదేవం చతుర్భుజం శుక్లవర్ణం చతుర్భుజం, తెల్లగా ఉన్న చతుర్భుజాలతో ఉన్న విష్ణువును చూశాట. కానీ ఆ విష్ణువు ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, మరో చేతిలో పద్మం పట్టుకున్నాడు. అందుకే భూలోకంలో కోరికలు తీర్చాడు ఆయన. కోరికలు తీర్చే రూపమేమో పద్మం, కోరికలకు సంబంధం లేకుండా ముక్తిని కూడా ప్రసాదించే రూపం శంఖ చక్ర గద అసి కత్తి కూడా ఉండాలి. చేతిలో సునందం అనే ఖడ్గం ఉంటే మన భవబంధాలన్నీ ఇప్పటప్పటప్పట తెంచేస్తట దాంతో ఆయన. ఈ భవబంధాలు సంసార బంధములు తీగలన్నారు. అడవిలో వెళ్ళేవాడికి పెద్ద పెద్ద తీగలు కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటే పూర్వం ఏం చేశారనమాట, కత్తితో ఆ తీగలు నరుక్కుంటూ పోయేవారు. అందుకే భవలత విచ్ఛేదకరమైన ఖడ్గం సునందం. సంసారం అనే బంధం ఒక అడవి తీగ. ఈ అడవి తీగలు మానవుల కాళ్ళకు చుట్టుకుని వాళ్ళని ఎటూ కదలకుండా చేస్తాయి. అడవి తీగలతో అల్లిన వలలో పడితే ఏనుగు కదలలేదండి. అటువంటి తీగల కంటే ప్రమాదకరమైనది సంసారం అనే లతట. భవబంధాలు అనేవి అంతకంటే భయంకరమైనవి. అందువల్ల ఈ భవల్లత విచ్ఛేదకరమైన ఖడ్గం సునందం. ఈ నామం ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నామంటే, ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో ఒక్క నామమును పడుకునే ముందు ఉచ్చరించినా వాడు ధర్మార్థకామ మోక్షములు పొందుతాడు. ఇందులో ఒక్కొక్క నామము ఒక్కొక్క శక్తి కలిగినది. ఈ ఒక నామమునికి ఎంత శక్తి ఉంటే ఇన్ని నామములను చదివితే వాడు ఎంత శక్తివంతుడు అవుతాడు. కాకపోతే చదివేటప్పుడు కడు భక్తితో చదవాలి, అత్యంత భక్తితో చదవాలి, దృఢమైన భక్తితో చదవాలి. ఏదో నాలుగు చివరి చదివేసి చెప్పారు కాబట్టి చదివామంటే ఫలితం ఉండదని కాదు, ఉండవలసినంత ఫలితం ఉండదు. మరొక్కసారి చెప్పండి, చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుధాయుధ దేవకీనందన శ్రీశ నందగోపప్రియాత్మజ యమునా వేగ సంహారీ బలభద్రప్రియానుజ పోతనా జీవితహర శకటాసురభంజన నందవ్రజ జనానందీ సచ్చిదానంద విగ్రహ నవనీత విలిప్తాంగ నవనీత నటో నఖ నవనీతల వాహారి నవనీతల వాహారి రెండు రైట్. అందుకని రెండు విడివిడిగా చెప్తున్నాను. నవనీతల వాహారి అన్న అర్థం ఉంది. నవనీత లవ ఆహారి. నవనీతం అంటే వెన్న, లవము అంటే పెసరు, లవము అంటే కొంచెం అని అర్థం. నవనీత లవ ఆహారి. నవనీతంలో ఒక పెసరు ఆహారంగా తీసుకుంటాడు, ఎక్కువ కూడా తినడు ఆయన. దీనికి ఒక అంతరార్థం ఉన్నది. నవనీతల నవనీత లా అంటే తెచ్చుట, లాభము అని అర్థం. నవనీతమును లా తెచ్చువాడు, వెన్నను తెచ్చి దానితో వా ఆహ అరి, దానివల్ల అతి భయంకరమైన వాక్కుకు సంబంధించినటువంటి శత్రువులను తొలగించువాడు. ఒక్కొక్కప్పుడు మనం వాక్కుతో చాలా ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాం, అనకూడదు అంటాం, ఎవడో తిట్టేవాడు గొళ్ళు మండిపోతుంది. ఎంత కాదనుకున్నా మన మాట మన మాట విందట, మన నాలుక మన మాట విందో, ఎప్పుడేం వాగుతావో తెలియదు. అందుకే స్టేజ్ ఎక్కేటప్పుడు మేము కూడా దండం పెట్టుకుంటాం, బాబోయ్ ఎందుకు వచ్చింది ఈ పూట మా వీపుకి, ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టుగా మాట్లాడించు జగ జగన్మాత అని. వెనకటికి ఒకసారి పాపం ఈ దంతములు నాలుకతోటి అన్నాయి, నాలుక నాలుక నువ్వే రుచొస్తావు, నువ్వే ఆహారాన్ని లోపలికి గంటుతావు, నీ వల్ల కదా మేము దంతాలం ఆహారాన్ని నములుతున్నాం, కాబట్టి నాలుక నీకేదైనా ఉపకారం చేయమంటే నాలుక వెంటనే దంతాలతో ఏముంది, మీరు నములుతున్నప్పుడు నన్ను కొరక్కుండా ఉంటే చాలు, అన్నం పెడుతున్న నన్ను కొరకద్దు అందిట. అలాగే ఈరోజు నుంచి సాధ్యమైనంత వరకు ఎప్పుడో తప్ప నాలుగు ఖర్చుకోకుండా చూస్తాం. ఇప్పుడు మేము నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాం అని నాలుక దంతాలతో అన్నది. నాలుక దంతాలతో మీరు మమ్మల్ని ఎలాగో కొరకనన్నారు కదా, నేను నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాం, కాబట్టి మీకు ఏదన్నా వరం కావాలేమో కోరుకోండి అంది నాలుక. అనగానే దంతాలన్నాయి, నువ్వేమో మమ్మల్ని నిన్ను కొరకద్దన్నావు, కానీ మేము నిన్ను ఇంకో వరం కోరుతున్నాం, నువ్వు పిచ్చివాగుడు వాక్కు, నువ్వు వాగేవనుకో 32 పళ్ళు ఓడగొడతారు, అంటే మమ్మల్ని ఓడగొట్టకుండా కాపాడు, నీ వల్ల మేము కష్టాలు ఎక్కువ పొందుతాం, మా వల్ల నీకు వచ్చే కష్టం కంటే నీ వల్ల వచ్చే కష్టం ఎక్కువ, నువ్వేదో అన్నావు అనుకో అవతల ఓడిచిలా గో మీద కొడతాడు, పళ్ళన్నీ ఊడిపోతాయి, పళ్ళు ఓడగొట్టకుండా మాట్లాడు సుమా, ఈ ఉపకారం చెయ్యి అని నాలుకను కోరుకున్నాయట. నాలుక ట్రై చేస్తానంది కానీ వరం ఇవ్వలేదట. దంతములు వరం ఇచ్చాయి కానీ నాలుక వరం ఇవ్వలేదు అని ఒక గొప్ప కథ, అత్యంత ప్రాచీన కాలంలో ఉండేది ఒక గొప్ప ఉపనిషత్ కథ, సంహిత కథ అన్నమాట. ఆరణ్యకాలంలో ఈ కథ ఉండేది. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే మన ఏం మాట్లాడతామో, మాట్లాడి ఏ శత్రువును తెచ్చుకుంటామో తెలియదు. వెన్న పెసరు కొంచెం నాలుక మీద వేసుకుని దాని ద్వారా వాక్కులను నియంత్రణ చేసి శత్రువులు లేకుండా చేస్తాట కృష్ణుడు. అందుకని కూడా ఆయన్ని నవనీతల వాహారి అని కూడా అన్నారు. ఎక్కువగా వ్యవహారంలో చాలామంది నవనీత లవాహారి అని చెబుతారు. ఈ రెండో అర్థం కూడా అద్భుతమైన అర్థం. ఈ రెండో అర్థాన్ని సాక్షాత్ పరమాచార్యులు వారు వివరించారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారండి? ఇప్పుడు మేము పురాణములో కథ తొందరగా సాగాలి కాబట్టి కానీ ఒక్కొక్క అష్టోత్తర శతనామం మీద భాష్యం చెప్పడానికి కనీసం 10-15 రోజులు పట్టేస్తుంది. ఓ సహస్రనామం తీసుకున్నామంటే ఓ నెలళ్ళకి తక్కువ కాకుండా పడుతుంది. ఆ నామాలు అపూర్వ శక్తి కలిగినవి, ఎంతో భాష్యం చెబితే కానీ అర్థం కావు, అది కూడా తేలిగ్గా చెప్పాలి. ఏదో కొంతమంది లొడలొడ చెప్పుకుపోతారు, అందులో గంభీరమైన అర్థం అనుకుంటారు, చెప్పేవాడికి వినేవాడికి కూడా పూర్తిగా అందులో సారం అర్థం కాదు. అలా కాకుండా తేలిగ్గా చెప్పాలంటే అంత తేలిగ్ కాదు. అందువల్ల ఇలాంటివి తెలుసుకోండి, నవనీత లవాహారి ముచికుంద ప్రసాదకృత్తు షోడశస్త్రీ సహస్రేశ త్రిభంగీ. దీనిని త్రిభంగి అంటారన్నమాట. ఆయన కాలు ఇలా పక్కకు పెట్టినటువంటి రూపమే త్రిభంగ రూపం. మధురాకృతి, కృష్ణుడి ఆకారం మధురం కాకపోతే ఎలా ఉంటుంది? మధురాధిపతేహే అఖిలం మధురం. కృష్ణుడిని చూచి మధురంగా ఉన్నాడు, ఆయన మాట మధురం, అధరం మధురం, గీతం మధురం అనకుండా ఎవడుండగలడు? అందుకే వల్లభాచార్యులు వారు మధురాష్టకం రాసి మధురాధిపతేహే అఖిలం మధురం అన్నాడు. ఆయన ఆకారమే మధురం, అవతారమే మధురం. సుఖవాక్ అమృతాబ్ధీందు గోవిందో గోవిదాంపతి వత్సపాలన సంచారి ధేనుకాసురమర్దన తృణీకృత తృణావర్త యమలార్జున భంజన ఉత్తాలతాళభేత్తాచ తమాలస్యామలాకృతి గోపగోపీశ్వరో యోగీ సూర్యకోటి సమప్రభః ఇలాపతి పరంజ్యోతి యాదవేంద్ర యదూద్వహః వనమాలీ పేతవాసాః పారిజాతాపహారకః గోవర్ధన అచలోద్ధర్త గోపాలః సర్వపాలకః అజః అజహ అనే శబ్దం బ్రహ్మకు కూడా ఉంది కదా, ఈయనకెందుకుంది అని మళ్ళీ మనకు అనుమానం అన్నమాట. జ అంటే పుట్టుక కలవాడు, పుట్టినవాడు. న జహ అజహ అంటే అజహ అంటే పుట్టుక లేనివాడు. ఆయనకి పుట్టుక లేదు, తనయంత తాను అవతరిస్తాడు. అవతారం వద్దనుకుంటే విడిచిపెట్టగలుగుతాడు. మనం స్వేచ్ఛగా పుట్టలేదు, వద్దన్న మన కర్మ వల్ల తల్లి గర్భంలో ప్రవేశించి పుడుతున్నాం. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ గింజుకున్న ఈ రూపంలో రాలేం. త్యాగరాజంతటి వాడు మళ్ళీ ఈ రూపంతో మీకు దర్శనం ఇవ్వలేనని బాధపడ్డాడండి ఆయన. తరలిపోతాం మాపై దయవంచండోయ్, మళ్ళీ జన్మకు రాము మదిలో వంచండోయ్. ఇది ఆయన ఆఖరి గీతం. తరలిపోతున్నాం మాపై దయ వంచండి, మళ్ళీ జన్మకి రాము మదిలో వంచండోయ్. అందుకే మనం మనస్సులో పెట్టుకున్నాం ఆయన గీతాలని. అంతటివాడే నేను మళ్ళీ రాలేనంటే, ఈ రూపంతో దర్శనం ఇవ్వలేనంటే, అక్కడ రెండు అర్థాలు అనుకోండి. మళ్ళీ జన్మకి రామంటే పునర్జన్మ ఎత్తమని ఒక అర్థం. ఒకవేళ అవతరించాలన్నా మాకు ఆ స్వేచ్ఛ లేదు, రాముళ్లాగా ఆ రూపంతో దర్శనం ఇవ్వలేం. రాముడు అవతారం చాలించినా మళ్ళీ మనం పిలిస్తే రామరూపంలో దర్శనమిస్తాడు. కృష్ణుడు అవతారం చాలించినా కృష్ణ అంటే కృష్ణ రూపంలోనే దర్శనమిస్తాడు. నరసింహ అంటే నరసింహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఆ శక్తి మన దగ్గర లేదు. అందువల్ల ఆయన అజుడు, మనం మాత్రం జన్మ పొందిన వాళ్ళం కనుక జులం అన్నమాట మనం. అజహ నిరంజన కామజనక కంజలోచన మధుహ. ఇహ అనేది ఘన అనేది చంపడానికి వాడతాం. మధువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని చంపాడు కనుక మధుహ మధుఘ్న మధుహ ఈ రెండింటికి కూడా చంపుట అని అర్థం అన్నమాట. మధువుని చంపాడు, కైటభుని చంపితే కైటభ హ లేక కైటభఘ్న అంటాం అనమాట. చాలా చోట్ల ఈ హ ఘన ఉంటాయే, దాని అర్థం చంపినవాడు. ఆ ముందు ఎవడున్నాడు వాడిని చంపితే ఆ పక్కన హా పెడతారన్నమాట. ఇప్పుడు ఇక్కడ మత్స్యకం రోజు వచ్చి ప్రాణం తీస్తోంది, నేను దాన్ని ఒకవేళ ఇలా కొట్టి చంపాను అనుకోండి, అప్పటి నుంచి పద్మాకర్ గారు మత్స్యక హా అనొచ్చు అనమాట. మత్స్యక ఘన అనొచ్చు. దిక్మాలను దోమనే చంపలేకపోతున్నామే మనం, అది రోజు మన ప్రాణం తీస్తోంది. మధువుని ఎక్కడ చంపుతాం? అటువంటి మధుకైటుల్ని చంపిన మహానుభావుడు కృష్ణుడు కనుక ఆయన మధుహ. మళ్ళీ చెప్పండి మధుహ. ఏ ఎందుకు ఇన్నిసార్లు చెప్పిస్తున్నారు అని ఒక్కొక్కసారి మీకు అనుమానం రావాలిగా. మధు అనే శబ్దమునకు సంసారం మీద బాగా ప్రీతి కలిగిన వాడు. ఈ సంసారమే లోకం, నేను నా కుటుంబం నా డబ్బు బావో ఇందులోనే ఉండాలి, ఇందులో ఎక్కడికి వెళ్ళకూడదనే వెర్రి భ్రాంతి మధు అట. మధు శబ్దమునకు అర్థం సంసారం మీద ఉన్న విపరీత ప్రీతి. ప్రీతి ఉండకూడదు అనడం లేదు, విపరీత ప్రీతి ఉండకూడదు. అది పోతే కానీ ముక్తి రాదు. అందుకని ఈ భయంకరమైన భవబంధం నుంచి బయటపడేసేటటువంటి వాడు గనక మధుహ అనగా, సంసారం మీద నీకు అత్యంత తీవ్రమైనటువంటి ప్రీతి తొలగించి నిన్ను ముక్తి మార్గమునకు పట్టుకెళ్ళువాడు. ఈ నామం ఎవరు మొట్టమొదట బాగా ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారో తెలిసిన యయాతి మహారాజు. ఇలాంటి నామాలు వచ్చిన చోటే నేను ఆ విషయం స్పెషల్గా చెప్పవలసి వస్తుందన్నమాట. పూర్వం యయాతి అని ఒక రాజు ఉన్నాడు, ఆయన దేవయానిని శర్మిష్ఠని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. దేవయాని వల్ల శాపం వచ్చింది. వాళ్ళ నాన్నగారు శుక్రాచార్యుడు దేవయాని తండ్రి శపించాడు. ఆ కథ అంతా మీకు తెలుసున్నది కనుక కొత్తగా చెప్పక్కర్లా. శర్మిష్ఠని పెళ్లి చేసుకోవడంతో దేవయాని వెళ్ళి నా అన్న మా ఆయన శర్మిష్ఠను కూడా పెళ్లి చేసేసుకున్నాడని చెప్పగానే ఒళ్ళు మండిపోయి నా కూతురికి తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటావురా నువ్వు ముసిలాడివైపో అని శుక్రాచార్యుడు అల్లుండి చెప్పించాడు. అప్పుడు మళ్ళీ దేవయాని నా అన్న నువ్వు శాపం పెట్టింది మీ అల్లుండి కాదు నన్ను, ఎందుకంటే మీ అల్లుడు ముసలాడైపోతే కష్టం నాకే కదా, ముసిలి ముగుడుతో ఏం బాధపడతాను నేను అంది. అందుకే వచ్చి చీటికి వాటికి కూతురు ఎప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి నా అన్న అని ఆడవకూడదు, నాకు కోపం వచ్చే శాపం పెట్టాను, సరే అయ్యింది ఏదో అయ్యింది, ఇతని కొడుకుల్ని దగ్గరికి పిలవమను, ఇతని ముసలితనాన్ని కొడుకులకి ఇమ్మను, వాళ్ళ యవ్వను ఈయన తీసుకోమను, ఎంతకాలం కావాలంటే అంతకాలం కొడుకులకి ఇతని ముసలితనం ఇచ్చి వారి యవ్వను ఇతనికి తీసుకునే శక్తి ఇస్తున్నాను, హాయిగా కొంతకాలం యవ్వనం అనుభవించాక వద్దనుకున్నప్పుడు తిరిగి తన ముసలితనం తీసుకుని వారి యవ్వనం వారికి ఇచ్చేయమను. అలా తన యవ్వనం ఇవ్వడానికి ఇష్టపడినటువంటి కొడుకుని రాజుని చేయమను, తక్కిన వాళ్ళకి రాజ్యార్హత లేకుండా చేసేయమను అన్నాడు ఆయన. అప్పుడు యయాతి మహారాజు గారు పెద్ద కొడుకు యదువుని పిలిచాడు. ఏమిరా నాయన, నాకు ఇంకా సంసారం మీద వ్యామోహం పోవటం లేదు, దిక్కుమాలిన కోరికలు పోవటం లేదు, నేను ముసలాండి అయిపోయాను, టెంపరీగా నా ముసలితనం నువ్వు తీసుకో, నీ పడుచుతనం నాకు ఇయ్యి, ఆ శక్తి మా మామగారు ఇచ్చారు, మా మామగారు గొప్ప వరం ఇచ్చాళ్లే, అందువల్ల నీ పడుచుతనం నాకు ఇస్తావంటే చిచ్చిచ్చిచ్చి ముసలితనం అంటే రోత, ఆ ముక్కు చిముడితో కూడిన దరిద్రపు పెదవులు, ఊడిపోతున్న దంతాలు, దుర్వాసన, ఈ ముడతలు పడిపోయిన శరీరం నాకెందుకు, నేను పడుచ్చు, నువ్వు మాత్రం వద్దు నా దగ్గరికి రావద్దన్నాడు. అయితే నీకు కలియుగం వచ్చేదాకా నీ పిల్లలకి రాజ్యార్హత లేకుండా చెప్పిస్తున్నాను అని యదువంశీయుల్ని చెప్పించేశాడు. ఒక ద్వాపరయుగం వరకు అలా చెప్పించేసి అక్కడి నుంచి రెండో కొడుకుని పిలిచాడు. వాడు తుర్వసుడు, వాడు పో అన్నాడు, వాణ్ణి చెప్పించాడు. ఆ తర్వాత దృహ్యుణ్ణి పిలిచాడు, చిచ్చి అన్నాడు వాడు, వాణ్ణి చెప్పించాడు. అనువుని పిలిచాడు, అనువుగాని చోట నేను ఉండనన్నాడు వాడు, వాణ్ణి చెప్పించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ కొడుకు పూరువు, వాడు మాత్రం తండ్రి కంటే ప్రపంచంలో గొప్పవాడేవాడు, నేను నీ ముసలితనం స్వీకరించి ఆ వార్ధక్యాన్ని అనుభవిస్తాను, నువ్వు యవ్వనం అనుభవించు అన్నట. దాంతో ఏమైంది, కొడుకు యవ్వనం ఏమో తండ్రికి వచ్చింది, తండ్రిగారేమో తండ్రిగారి ముసలితనం కొడుకు వచ్చింది. ఈ కొడుకు పాప అలా వణుక్కుంటూ తలకాయ ఊపుకుంటూ తండ్రి ముసలితనాన్ని చాలా కాలం అనుభవించాడు. తండ్రిగారేమో కొడుకు యవ్వనం తీసుకుని సుఖంగా జలకాలాటల్లో పాడుకుంటూ భార్యామణులతో విహరించాడు. కొంతకాలం పోయాక అతనికి తీవ్రమైన వైరాగ్యం కలిగింది. ఎంత మూర్ఖుడైపోయాను నేను, 10,000 సంవత్సరాలుగా ఈ భార్యలతో కలిసి భోగాలు అనుభవిస్తున్నాను, తృప్తి తీరట్లేదు నాకు అని ఒకరోజున భార్యలిద్దరిని పిలిచి, ఈ మానవుడికి వెర్రికామం పొమ్మన్నా పోదు, కోరికలు పొమ్మంటే పోవు, నాకు ఈ తిండి మీద, ఈ మంచాల మీద, ఈ బంగారపు సింహాసనం మీద, స్త్రీల మీద పొమ్మన్నా పోవడం లేదు వ్యామోహం. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్తిమేవ భూయేవాభివర్ధతే అంటాడు. అద్భుతమైన శ్లోకం ఇది, యయాతి చెప్పిన వేదాంత రహస్యం. ఓ చోట యజ్ఞగుండం ఉందిట, ఆ యజ్ఞగుండంలో నిప్పు భగభగం అంటోంది. ఈ నిప్పును చల్లార్చాలని ఒకడొచ్చి నెయ్యి పోసేట, నెయ్యి పోస్తే యజ్ఞగుండంలో ఏమవుతుంది, భగ 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 మండుతున్న యజ్ఞగుండంలో నెయ్యి పోయగానే ఇంకా బొగ్గున మండింది. అంటే నిప్పుని చల్లార్చడానికి నీళ్లు పోయాలి తప్ప నెయ్యి పోయకూడదు. నెయ్యి పోసే కొద్దీ నిప్పు ఇంకా పెరుగుతుంది, మంట పెరుగుతుంది. ఇంధనం పోసే కొద్దీ మంటలు పెరుగుతాయి, కోరికలు కూడా అటువంటివే, తీర్చుకునే కొద్దీ పెరుగుతాయి, తరగవు. అందువల్ల ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ కోరికలు తీర్చుకోవడం ఉందే, అటువంటిది ఎటువంటిది అంటే ఇంధనం లాంటిది. కామమేమో అగ్ని, తీర్చుకోవడం ఇంధనం, ఇంధనం పోసే కొద్దీ మంట మండుతుంది, తీర్చుకునే కొద్దీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి. మీరు చూడండి, ఒక ఇల్లు లేకపోతే ఒక ఇల్లు కావాలంటాడు, ఇల్లు వచ్చాక రెండు, రెండు వచ్చాక మూడు, మూడు వచ్చాక గుంటూరు, గుంటూరు వచ్చాక మళ్ళీ మొత్తం విజయవాడ, మధ్యలో మంగళగిరి, ఇలా మొత్తం వచ్చేసింది అనుకోండి, మొత్తం ఏపీ, ఏపీ వచ్చాక తెలంగాణ, తెలంగాణ వచ్చాక కర్ణాటకం, తమిళనాడు, భారతదేశం, భారతదేశం వచ్చాక వరల్డ్, వరల్డ్ అంతా వచ్చేసినా భూమి అంతా వచ్చినా స్వర్గం పాతాళం. అందుకే మూడు లోకాలు పరిపాలిస్తే కూడా తృప్తి రాదు పొమ్మన్నారు. ఇంకేదో కావాలని అనిపిస్తూనే ఉంటుంది, తీర్చుకునే కొద్దీ ఇంకా 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 తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఇందులోంచి బయటపడాలి, బయటపడడం కోసం నేను శ్రీకృష్ణుడి పాదాలు ఆశ్రయిస్తున్నాను అని ఈ నామమును జపించేట. మధుహ, ఓం మధుఘ్నే నమః అనే నామం జపించగానే అప్పుడు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం రావడంతో కొడుకు యవ్వనం తిరిగి కొడుక్కిచ్చి తన వార్ధక్యం స్వీకరించి కఠోర దీక్షతో భార్యలిద్దరితో తపస్సుకు పోయాడు. భార్య ఎలాగో దేవయ్యాని గొప్పది కనుక స్వర్గలోకానికి శరీరంతో వెళ్ళిపోయింది. ఈయన శర్మిష్ఠతో కలిసి శరీరం పోయేదాకా ఆహారం విడిచిపెట్టి తపస్సు చేసి చివరికి దివ్య శరీరం ధరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంత పూర్వం ఆయన యజ్ఞాలు చేసేటండి, వెళ్ళిపోయే ముందు అసలు దాని గురించి చెబుతూ ఉంటే మతిపోతుందన్నమాట. అది ఈ ఒక్క నామం యొక్క గొప్పతనం. మధుగా నామం వల్ల వైరాగ్యం వచ్చింది, యజ్ఞములు చేశాడు, పూర్తిగా బంగారం మయమైనటువంటి వస్తువులు దానం చేశాడు. యజ్ఞవాటిక బంగారంతో కట్టించేట, 10,000 యజ్ఞాలు చేసేట. ఒక్కొక్క బ్రాహ్మడికి 1,000,000 బంగారు నాణాలు, బంగారు నాణాలతో పాటు 1,000 ఆవులు, 1,000 ఆబోతులు, మళ్ళీ ఆబోతు ఒక్కొక్క ఆబోతు వెనకాతల 100 గుర్రాలు, గుర్రం వెనకాతల 60-60 గొర్రెలు కూడా ఇచ్చేట. ఏకంగాను ఇన్నిచ్చి పంపించేట. చూశారు, ఇంత గొప్పవాడైనా పొగడ్తలకు లొంగిపోతాడు. ఈ మాయదారి పొగడ్తలు ఉన్నాయే, ఇవి ఎవ్వడైనా పడగొట్టేస్తాయి. అందుకే అప్పుడప్పుడు జ్ఞానులు, బాబోయ్ మమ్మల్ని పొగడొద్దండి, మేము బుట్టలో పడిపోతాం అంటారు. కారణం అదే. ఇంత గొప్పవాడు కూడా నారదుడు అన్నట్ట, నువ్వు మధుహ అనే నామం బాగా జపం చేయటం వల్ల కదా వైరాగ్యం వచ్చింది, అందుకే యజ్ఞాలు చేసావు, తపస్సు చేసి స్వర్గానికి పోతున్నావు అంటే, అసలు పుట్టుకతో నేను జ్ఞానిని, జ్ఞానిని కాబట్టి కృష్ణుడు రక్షించాడు, సామాన్యుడు రక్షిస్తాడు ఏమిటి అన్నట్ట. అంటే మళ్ళీ బుట్టలో పడ్డాడు. ఇలాంటి నామములను జపం చేసేటప్పుడు మీకు ఏమైనా శక్తులు వస్తే అప్పుడు మనం బుట్టలో పడకూడదు, అప్పుడు ఆ నామం వదలకూడదు, వదిలితేమది మళ్ళీ మామూలే. ఎంత కాదనుకున్న ఈ దిక్కుమల్ల అహంకారం పోదనమాట. భగవద్ అనుగ్రహంతో నువ్వు బాగుపడ్డావంటే అవునండి అనాలి కదండి. భూలోకంలో మానవులం మనం ఎప్పుడు భగవత్ కటాక్షంతో బాగుపడ్డాం లేదా సద్గురు కటాక్షంతో బాగుపడ్డాం అనాలి. అలా కాకుండా ఇది నా ఘనత అన్నాడు అని స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదుడు వేసిన బాణం ఫలించింది. స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఎదురొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నట్ట, తన పక్కన కూర్చోబెట్టుకుని, ఏమయ్యా నా పక్కన కూర్చునే అంత పుణ్యం నీకు ఎలా వచ్చింది, ఏం చేసి ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. ఈ నామం వదిలేశాడన్నానుగా మధుహానామం, దానివల్ల ఆయనకి అప్పటికే అహంకారం వచ్చేసింది. అందులో ఇంద్రుడు అడిగాడేమో ఇంకా రెచ్చిపోయాడు. ఎలా ఏమిటి ఇంద్ర, నేను ఎంతో పుణ్యం చెయ్యబట్టి ఈ స్వర్గానికి వచ్చాను, వచ్చి నీ సింహాసనం మీద కూర్చోగలిగాను, దీని వెనకాతల నా శక్తి ఎంతో తెలుసా, నేను చేసిన యజ్ఞాలు ఎవడన్నా చేశాడా, నేను ఇచ్చిన దానాలు ఎవరిచ్చారు, బంగారం బంగారం కింద దొళ్లదోపుగా దానం చేశాను, కోట్లు బంగారు నాణాలు దానం చేశాను, యజ్ఞవాటికలు ఆవులు దానం చేశాను, అవి దానం చేశాను, ఇవి దానం చేశాను పొగుడుకోగానే ఆయన శరీరం నల్లగా అయిపోయింది. ఇంద్రుడు ఒక్క తన్ను దాన్ని, ఆత్మస్థుతి వల్ల నీ పుణ్యం పోయింది, తల్లకిందులుగా కిందకు పడిపో అన్నాడు. ఒక్క దెబ్బకి అయ్యాతి గారు తలకిందులుగా కింద పడిపోయాడండి. ఆయన చేసిన పుణ్యములు నిజంగా ఎవరూ చేయలేదు పాపం. అంతటి గొప్పవాడు స్వర్గానికి వెళ్ళి వెళ్ళి వెళ్ళగానే ఇంద్రుడు ఏదో అడిగితే రెచ్చిపోయి, నిజంగా నేను గొప్పవాడు ఉండోయ్, నన్ను మించిన వాళ్ళు ఏడు ఉండోయ్ అని పొగుడుకున్నాడు. పొగుడుకోవడంతో మొత్తం శక్తి పోయింది, శక్తి పోయి కిందకు పడిపోయాడు. ఈయనకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. ఈయనకి ఇద్దరు దౌహిత్రులు, కూతురు కొడుకులు ఉన్నారు. అందుకే ఒక్క కూతురైనా ఉండాలట మనిషి తరించాలంటే. ఈయన కూతురికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు మహాయోగులు, వాళ్ళు హంసల రూపంలో పైకొచ్చారు. తలకిందులుగా పడిపోతున్న ఏ యాత్రి గారిని పట్టుకుని ఆపి, తమరెవరండి అని అడిగితే, దురదృష్టవశాత్ము నన్ను నేను పొగుడుకుని పాడైపోయాను, ఏయాత్ అంటారు నన్ను, ఇంద్రుడు నారదుడు నా దురహంకారాన్ని పరీక్షించారు, ఆ పరీక్షలో నెగ్గలేక ఏ భగవంతుని దయ వల్ల నాకు వైరాగ్యం వచ్చిందో ఆ పరమాత్మనామాన్ని మరిచిపోయాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నన్ను నేను పొగుడుకున్నాను, దాంతో స్వర్గం నుంచి భ్రష్టు ఉండయ్యాను, నేల మీద పడను, కటిక నేల మీద పడను, స్వర్గంలో ఉండను, మధ్యలో తలకిందులుగా అంతరిక్షంలో వేళ్లాడుతున్నాను, ఇంత దురదృష్ట జీవి ఎవరూ ఉండరు అనగానే, అప్పుడు ఆ ఇద్దరు ఇతన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే నిన్ను తిరిగి మళ్ళీ స్వర్గానికి పంపుతామన్నారు. వాళ్ళు ప్రశ్నలు వేయగానే ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తిరిగి ఆయన స్వర్గానికి పంపారు. ఆ స్వర్గానికి వెడుతున్నప్పుడు 100,000 పర్యాయములు ఈ నామాన్ని జపించేట. ఓం మధుఘ్నే నమః, మధుఘ్నాయ నమః, మధుఘ్నాయ నమః అని జపం చేసేట. అప్పుడు శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పట్లో ఆయనకి స్వర్గం నుంచి భ్రష్టత లేదు. 27 కల్పముల పాటు స్వర్గంలో ఉంటాడు యాతి. ఏది ఓం మధుఘ్నాయ నమః అనే ఒక్క నామమును జపించటం వల్ల. ఇక్కడ మధుహ అని ఉంటుంది, నమః అన్నప్పుడు మాత్రం మధుఘ్నాయ నమః అని ఉంటుంది అన్నమాట. ఓం మధుఘ్నాయ నమః. ఆ నామం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆ నామాన్ని జపం చేస్తే సంసార బంధముల మీద మనకి విరక్తి కలుగుతుంది, సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాం. ఆ తర్వాత దురహంకారం తగ్గుతుంది. ఎప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా చేయండి. నేను చెప్పిన మాట మీద నమ్మకంతో ఓం మధుఘ్నాయ నమః అనండి. ఓం మధుఘ్నాయ నమః అనండి. దానివల్ల శుభం కలగకపోతే అప్పుడు అడగండి. తర్వాత మధురానాథః ద్వారకానాథకః బలీ బృందావనాంత సంచారీ తులసీదామభూషణః శ్యమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః కుజ్జా కృష్ణాంబరధరః. ఇది రెండు రకాలు. కుజ్జా కృష్ణ అంబరధరః. కుబ్జ ఇచ్చినటువంటి నల్లని వస్త్రం ధరించాడని ఒక అర్థం. కుబ్జాకృష్ట అంబరధరః, కృష్ణుడు ఒకసారి కుబ్జ అని ఒక ఆవిడని రక్షించాడు. ఆవిడ వెంటనే కృష్ణుడి చెంగుచ్చుకుంది, కృష్ణుడి వస్త్రం పుచ్చుకుంది, లాగింది, మా ఇంటికి రమ్మంది. కుబ్జ ఆకృష్ట అంబరధరః, కుబ్జ చేత లాగబడిన వస్త్రము కలిగినవాడు. ఆయన వస్త్రం ధరించాడు, ఆ వస్త్రాన్ని కుబ్జ లాగింది అని అర్థం. మీరు భాగవతంలో విన్నారు ఇదివరకు, కంసుని దగ్గర కుబ్జ అని ఒక ఆవిడ ఉండేది. కుబ్జ అని ఎవరిని అంటాం? గూనిద అని అంటాం. గూనిగా ఉన్నదాన్ని కుబ్జ అంటారనమాట. ఇలా గూని ఉండి పెద్ద పట్టు ఉండి వంగిపోయిన వాళ్ళని పోని ఉత్తి గూనిదేనాది అంటే త్రివక్ర. దానికి మూడు వంకరలు ఉన్నాయట. చేతులు వంకర, కాళ్ళు వంకర, నడుము వంకర. గూని వాళ్ళకి ఎలాగో నడుము వంగుతుంది కనుక ఆ నడుము వంకరగా ఉండడంతో పాటుగా చేతులు కూడా ఇలా వంగిపోయి ఉండేవిట, పొట్టిగా. కాళ్ళు వంగి ఉండేవి. ఇలా మూడు వంకరలతో ఉండడం వల్ల ఏమో త్రివక్ర అన్నారు. గూనిది గనక కుబ్జ అన్నారు. ఇంత వికారమైన ఆకారము కలిగినప్పటికీ దానికి భగవంతుడు గొప్ప విద్య ఇచ్చాడు. అదేమిటి? గంధములు తయారు చేయటం. ఆవిడలాగా అద్భుతముగా గంధాలు తయారు చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆ మహాత్మురాలు పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టుకుందిట. సువాసనకితో కూడిన సుగంధ ద్రవ్యాలను బాగా తయారు చేస్తుందన్నమాట. పరిమళ ద్రవ్యాలు బాగా తయారు చేస్తుంది ఆవిడ. కొంతమందికి అవకాశం ఇస్తాడు. అంటే ఏమిటి? గులాబీ రేకుల్లో ఉన్న రసం, సంపెంగల్లో రసం, అరగదీసిన గంధాలు ఇవన్నీ కలిపి రకరకాల ద్రవ్యాలు తయారు చేసేదన్నమాట. కొన్ని గంధాలు ఒంటికి పూసుకుంటే పన్నీటి వాసన వస్తాయి, మరికొన్నేమో ఈ సంపెంగ వాసన వస్తాయి, కొన్ని గులాబీ వాసన వస్తాయి, కొన్ని మల్లెపువ్వులు వాసన వస్తాయి. ఇటువంటి సుగంధ ద్రవ్యాలు తయారు చేసి కంసునికి ఇచ్చేది. కంసుడికి ఆవిడ తయారు చేసిన పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ సుగంధ ద్రవ్యాలు పూసుకుని మత్తెక్కి తిరుగుతూ ఉంటాడట. బోలు డబ్బిచ్చేవాడు దానికి. కృష్ణుడు మధురా నగరానికి మొట్టమొదటిసారి 8 ఏళ్ళు నిండగానే వెళ్ళాడు. కంసుడు పిలిస్తే వెళ్ళాడు. అక్కడ నగర వీధుల్లో తిరుగుతుంటే చెలికత్తెలతో పాటు ఈ సుగంధ ద్రవ్యాలు ఉన్న డబ్బాలు కొండలు పుచ్చుకొని కంసుని దగ్గరికి వెడుతున్న కుబ్జ కనపడింది. అది సైరంధ్రి జాతి స్త్రీ. అప్పట్లో సైరంధ్రి జాతి స్త్రీలు ఉండేవారు. వాళ్ళు పరమ పతివ్రతలు. పువ్వులు దండలు గొచ్చటం ఇలాంటి పనులే తప్ప ఎంగిలి తినడం, వెకిలి పనులు చేయరు వాళ్ళు. అందుకే ద్రౌపది ఆ రూపంలో సైరంధ్రి రూపంలోనే అజ్ఞాతవాసానికి వెళ్ళింది. అటువంటి సైరంధ్రి స్త్రీ ఆవిడ. కృష్ణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అసలే గూనిది కదా, వంగిపోయి చేతులు వంకరగా కాళ్ళు వంకరగా ఉండి ఆ డబ్బాలు పుచ్చుకొని ఇలా 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 నడుచుకుంటూ వస్తుంది. దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుందన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే పొట్టి పందిలో ఉందిటి పాపం. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి కృష్ణుడు సుందరి అన్నాడు. మండిపోదు మరి ఎవరికైనా. అదేమో పగలు చూస్తే రాత్రికి అల్లోకి వస్తుందా? అందరూ దాన్ని చూస్తే అసహించుకుంటారు. కేవలం దాని దగ్గర ఒక సుగంధ ద్రవ్యాలు తయారు చేసే విద్య ఉంది కాబట్టి కంసుడు ఆరాధిస్తున్నాడు, ఆవిడ ఆదరిస్తున్నాడు కూడా. కానీ సాధారణ ఎవరూ సుందరి అనరు. ఆవిడ డబ్బా అక్కడ పెట్టే కానీ ఒరే డబ్బా పుచ్చుకోండిరా, దాన్ని డబ్బులు ఇచ్చి పంపేయండిరా, ఎక్కువసేపు దాని మొహం చూడలేను అనేవాట కంసుడు. విద్య గొప్పది, మంచి సుగంధ ద్రవ్యాలు ఇస్తుంది, కానీ దాని మొహం చూడలేను, గెంటేయండి అనేవాడు. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి కృష్ణుడు సుందరీ అనగానే దానికి చాలా కోపం వచ్చేసింది, ఒళ్ళు మండిపోయింది. ఎవడ్రా నన్ను ఇంత అవమానపరుస్తున్నాడు, ఇంత ఇన్సల్ట్ చేస్తున్నాడు అని చురుగ్గా తలెత్తి చూసింది. చూస్తే ఎదురుగుండా కృష్ణుడు. ఒక్క దెబ్బ కరిగిపోయింది ఆవిడ. కృష్ణుడు చూచాక కోపం ఎక్కడుంటుంది? ఆ శ్రీకృష్ణ పరమాత్ముని రూపము చూస్తే ఎంతటి వాడి కోపమైనా టక్కన తొలగిపోవలసిందే, ఎటువంటి వాళ్ళైనా బుట్టలో పడిపోవలసిందే. అంతటి మహాద్భుత సౌందర్యం, ఆకర్షణ ఆయనలో ఉంటుందన్నమాట. అందుకే కృష్ణుడు అన్నారు ఆయన్ని. వెంటనే ఆవిడ కరిగిపోయి అయినప్పటికీ ఆయన సుందరి అని దెప్పాడేమోననే కోపంతో ఇలా అన్నది. ఒకవేపేమో ఆయన మీద ప్రేమ, ఆయన అన్నమాటలకి కోపం, ఈ రెండింటినీ కలగాపులగం చేసేమంది. చక్కని వాడవవుదు సరసంబుల నొంపకుము, ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, చారు శరీర త్రివక్రయండ్రు నే మిక్కిలి మంచిదానా. నాయన కృష్ణ, ఎంతవేళో కొళ్ళబడతావో, అవమానపరుస్తావో నన్ను. నువ్వు చక్కని వాడివి, పరమసుందరుడివి, నువ్వు అందంగా ఉన్నావు కదానని మాలాంటి వికారంగా ఉన్నవాళ్ళని సుందరి అని సంబోధించి వేళకోళమాడతావా, ఇలా సరసాలతో బాధ పెడతావా. ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, అందరికీ అందరిని రమ్మంటే వస్తుందా? ఏదో పద్మాకర్ గారు లాంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల పరమసుందరుగా పుడితే పుట్టొచ్చు, కానీ ఎవడు పడితే వాడు అందంగా ఎక్కడ పుడతాడు? వాళ్ళ పూర్వకర్మల వల్ల వికారంగా పుడతారు. ఓ సుందరాకార, త్రివక్ర అంటారు నన్ను, నేను లేపనాలు తయారు చేస్తూ ఉంటాను. నన్మిక్కిలి రాజు మెచ్చు తగమీరు విలేపనముల్ ధరింపరే, నే నిక్కము కముసుదాసిని వినిర్మల లేపన విద్యదాన, నన్మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనముల్ ధరింపరే. నేను నిజంగా చెబుతున్నాను, కంసుని దాసిని, ఆయనకి నేను తయారు చేసిన సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం. ఆ ద్రవ్యం అతనికి ఇచ్చి డబ్బు తీసుకుంటూ ఉంటాను. మా రాజు నన్ను చాలా మెచ్చుకుంటూ ఉంటాడు, నువ్వు తయారు చేసినటువంటి సుగంధ ద్రవ్యములు మరెవరూ తయారు చేయలేరు, అసలు మొత్తం పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీస్ అన్నింటినీ నీకే కాంట్రాక్ట్ ఇచ్చేస్తానంటాడు ఆయన, అంత బాగా తయారు చేస్తా అంటే. నేను ఆయనకి పుయ్యడానికే ఈ గంధం డబ్బాలు పట్టుకెడుతున్నాను, కానీ ఇప్పుడు మీ ముఖం చూశాక ఆ దరిద్రుడికి పుయ్యాలనిపించట్లేదు. రాజును చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తం బుద్ధిందులో సాగుతుందిలేండి. అలాగా పొరపాటును కూడా వాడికి ఇవ్వను, మీరే ధరించండి అని ఆ గంధం ఆయనకి పూసింది. మీకు చాలా పర్యాలు చెప్పాను కదా, భగవంతుడికి గంధం పూస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. గంధాత్ పుణ్యం అవాప్స్యసి అని స్వయంగా స్వామి అన్నాడు. నీవు గంధమును నాకు సమర్పిస్తే ఆ గంధము వలన పుణ్యం పొందుతావు, గంధం వల్ల పుణ్యం వస్తుంది. అసలు ఈ శరీరం ఆవిడికి వికారంగా ఎందుకు వచ్చింది? పూర్వజన్మ పాపం వల్ల. ఆ పాపం పోయి ఇప్పుడు ఆయన ఆయనకి ఒంటికి గంధం పోయిగానే పుణ్యం వచ్చేసింది. మహాపాపం వల్ల మన శరీరమునకు అవయవ లోపాలు వస్తాయి, వికార రూపం వస్తుంది. ఆ వికారం పోయి మనం మళ్ళీ సుందరులము కావాలంటే పాపాలు పోవాలి, పాపం పోయి పుణ్యం రావాలంటే గంధం భగవంతుడికి సమర్పించాలి. ఇప్పుడు ఆవిడ గంధం స్వయంగా పూసింది ఆయనకి, విగ్రహానికి పూయడం కాదు, డైరెక్ట్గా కృష్ణ పరమాత్మకే పూసింది. దానివల్ల ఘోర పాపాలు తొలగిపోయాయి. కృష్ణుడు ఏదన్నా అంటేది వేళకోళమా? అది నిజమే అవుతుంది. కృష్ణ పరమాత్ముడు తన నోటితో ఏమన్నాడు? సుందరి అన్నాడు. ఇప్పుడు ఆవిడ గంధం ఇచ్చింది, ఇవ్వగానే అంతపురం ఆవిడ మందర్లాగే ఉంది, మందర్లో ఉన్నదాన్ని సుందరి అన్నాడు గనక దగ్గరకు వచ్చి తన రెండు కాళ్ళ బొటన వేళ్ళు ఆవిడ రెండు కాళ్ళ బొటన వేళ్ళ మీద పెట్టి నొక్కి గడ్డం కింద చేయి పెట్టి ఇలా టిక్కును కొట్టాడు, ఇలా మైకును కొట్టినట్టుగా. కొట్టి కొట్టగానే నిటారుగా అయిపోయింది ఆవిడ, చేతి వంకర్లు పోయి చేతులు అందంగా అయిపోయాయి, కాళ్ళు వంకర్లు పోయాయి, గూని పోయింది. అబ్బబ్బబ్బా, ఆవిడ నిటారుగా అయిపోయి పరమసుందరి అయిపోయిందిట. ఇక పక్కనున్న చెలికెత్తులు అబ్బో ఏమి సౌందర్యం, బాబో ఏమి సౌందర్యం అని పొగిడేశారు. ఆవిడకి నిటారుగా అయ్యానని తెలుసు, కానీ తాను ఇంత అందంగా అయ్యానని తెలియదు. అప్పుడు ఏం చేసింది? ఓ టెక్నిక్ ఉపయోగించి తన అందాన్ని తానే చూసుకుందిట. ఏమిటా చూసుకో టెక్నిక్ అంటే, కృష్ణుడి బొగ్గల్లోకే చూసింది. ఆయన కృష్ణుడి బొగ్గలు అద్దంలా నున్నగా ఉంటాయి. ఆ నున్నగా అద్దంలా ఉన్న కృష్ణుడి చెక్కిళ్లల్లో తన రూపాన్ని చూసుకుని తానే మూర్చిపోయింది. ఇంత అందంగా ఉన్నానా అనుకుందిట. అద్దంలో తమ అందాన్ని చూసి తామే మూర్చిపోయేవాడు చాలామంది ఉంటారు పాపం. కొంతమంది ఇంకా అద్దం దగ్గర కూర్చుంటాను వాడు పొద్దున సాయంకాలం దాకా, ఇలా చూసి ఇలా చూసి ఎక్కడన్నా వెంట్రుకుంటే దానికి రంగేసి ఎన్ని కష్టాలు పడిపోతారో దిక్కుమాల వెంట్రుకల కోసం. ఇంత పిసరు నల్లగా ఉండకపోతే తెల్లగా వస్తే ఏమవుతుంది? కొంపం కలిగిపోతుందా? మన వయస్సుని మనం ఎలా దాచుకుంటామండి? తలకంటే రంగేస్తావు, మీసానికి రంగేస్తావు, కానీ శరీరం అదిలా అయిపోట్లా, దిక్మల ముఖం అది దాన్ని ఎవడేం చెప్తాడు? పీకేస్తారా? కొత్త రంగు వేసుకున్నట్టుగా, జుట్టుకు రంగు వేసుకున్నట్టుగా చర్మం పీకి కొత్త చర్మం వేసుకోలేడే. అయినా చేదస్తాం అనమాట. 80 ఏళ్ళు వస్తే జుట్టు నల్లగా ఉంటుంది, ఆ మనిషి ఏమో నడవలేడు. అప్పుడు వాడి మీద మనకు రోతగాక ప్రీతి ఎలా వస్తుందండి? కానీ అదృష్టం ఏమిటంటే నిజంగా ఆయన అనుగ్రహంతో పరమసుందరి అయిపోయింది, యవ్వనంలోకి అడుగు పెట్టింది. అప్పుడు ఆయన బుగ్గలలో చెక్కెళ్లలో తన రూపాన్ని చూసి ఆనందపడిపోయిందట. అది అప్పటి నుంచి కవులు అద్దం లాంటి చెక్కిలు చూసి ముద్దు వస్తుందంటామని రాయడం మొదలెట్టారు అనమాట. చెక్కిళ్ళు అద్దాల్లో ఉంటాయన్నమాట కొంతమందికి, అది అదృష్టం. కొంతమంది చెక్కిళ్ళు చెక్కిళ్ళేడు రామ, అవి చూస్తే వెక్కిళ్ళు వస్తాయి మనకి. ఇప్పుడు స్వామివారిని ఏమన్నది, స్వామి ఈ సౌందర్యం నువ్వు సమర్పించావు గనక నా ఇంటికి రా, నీకు సేవ చేస్తానని కొంగుచ్చుకులాగిందిట. పై కొంగ ఆకర్షించి తిగితే కామిని పంచాసుగా బాణ హృదయ భగ్న హృదయ్యయ్యి అంటాడు పోతన గారు కూడా. అప్పట్నుంచి శ్రీకృష్ణుడికి ఏమని పేరు వచ్చింది, కుబ్జా కృష్ట కుబ్జాకృష్ట అంబరధర, కుబ్జ చేత పట్టుకొనబడిన వస్త్రధారణ చేసినవాడు అని పేరు వచ్చిందన్నమాట. కుబ్జ నీ కొంగుచ్చుకుని నీ పంచపుచ్చుకులాగింది. ప్రతివాడికి పైన ఒక పంచి ఉంటుందిగా కండువ అంటమే ఈ కండువ, కృష్ణుడికి కూడా పైన ఒక కండువ ఉంది, ఆ కండువ పుచ్చుకులాగిందిట. అది కుబ్జ ఆకృష్ట అంబరధర అన్నమాట. ఈ మాట నేనండం కదగా, భాగవతంలో ఉన్న కథని మీకు చెప్పాను. అప్పుడు నారదుడు ఏమన్నాడనమాట, ఆహాహా పరమాత్మ, ఈ సైరంధ్రి నీ కొంగుచ్చుకులాగింది కదా, ఈ రోజు నుంచి ఆమె పేరు మీదుగా నీకు ఒక కొత్త నామం వస్తున్నది, కుబ్జాకృష్టాంబరధర అని పిలువబడతావు. ఇలా ఈ నామముతో నిన్ను స్తుతించినటువంటి వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలు ఈ వికారాలు తొలగించు అన్నాడు ఆయన. అప్పటి నుంచి ఆ నామంతో ఆయన స్తుతించారు. ఒక్కొక్క నామం వెనక అతను ఎంత గొప్ప కథలు ఉన్నాయో ఆలోచించండి. ఆయన ఒట్టినే తెచ్చుకోలేదు నామాలు, ఎవడు పడితే వాడు రాసేసిన నామాలు కాదు. ఆయన లీలలు చేసి ఎందరినూ అనుగ్రహించి ఇన్ని నామములు పొందినవాడు. చెప్పండి మళ్ళీ, కుబ్జాకృష్ట అంబరధర మాయీ పరమపూరుష ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారద సంసారవైరీ కంసారీ మురారిహి నరకాంతక అనాది బ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్షక. ఇది కూడా కొందరికి అనుమానం కలిగించే నామం. ఆయనే కృష్ణుడైతే కృష్ణావ్యసనకర్షక అంటాడు ఏమిటని. కృష్ణ అంటే ద్రౌపది, వ్యసనము అంటే బాధ. ద్రౌపది యొక్క బాధని తొలగించాడు అని అర్థం. ద్రౌపదీదేవి కృష్ణ అని పిలవగానే వస్త్రాలు ఇచ్చి ఆవిడ కష్టం తొలగించాడు కదా, కాబట్టి కృష్ణావ్యసనకర్షక అంటే ద్రౌపది బాధ తొలగించాడు. ఈ కృష్ణ శబ్దం చాలామందికి ఉంది. స్త్రీలలో అయితే కృష్ణ అనే ఆకారాంత శబ్దమునకు ద్రౌపది. ఇంకొక కృష్ణుడు ఉన్నాడు, వ్యాసుడు. వ్యాసుడు అసలు పేరు కృష్ణుడే, కాకపోతే వేదవ్యాస మహర్షి కాబట్టి మనకి డిఫరెన్స్ తెలియడానికి కృష్ణద్వైపాయనుడు అన్నాం. అవునా, ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఇంకో కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడికి కృష్ణుడని పేరు, అందుకే కృష్ణులిద్దరూ వచ్చారు అని భారతంలో చాలాసార్లు వాడతాడు. కృష్ణవు అంటే నరనారాయణులు, అర్జునుడు కృష్ణుడు, మన కృష్ణుడు అలాగో కృష్ణుడు. ఈ విధంగా నలుగురు కృష్ణులు ఉన్నారు భారతంలో, ఒక స్త్రీ ముగ్గురు పురుషులు. అందువల్ల ఇక్కడ కృష్ణావ్యసనకర్షక అంటే ద్రౌపది యొక్క బాధలు తొలగించినవాడు. ఇక్కడ ద్రౌపది అన్న ఈ కృష్ణ అన్న జీవాత్మ, జీవాత్మలకు ఉన్న వ్యసనములు ఒకటే రెండా? జీవాత్మకి ఎన్ని బాధలు ఉన్నాయండి, పుట్టడం బాధ, పెరగడం బాధ, అనేక కర్మాచరణలలో బాధ, మధ్య మధ్యలో తిండి లేకపోతే బాధ, ఎక్కువైతే బాధ, ఇంట్లో ఉంటే బాధ, ఉండకపోతే బాధ, దోమలు కుడితే బాధ, దోమలు కుట్టకపోతే బాధ, ఏదో బాధ ఉంటూనే ఉంటుంది. ఈ మహాబాధలన్నిటినీ పరమాత్ముడు స్మరణ మాత్రంతో తొలగిస్తాడు గనక కృష్ణావ్యసన కర్షక అన్నారు. ఈ మంత్రం కూడా అపూర్వమైన మంత్రం. ఈ మంత్రము రాత్రి పడుకునే ముందు మారు ఉచ్చరిస్తే మన జీవాత్మలకున్న జీవులకున్న భయంకరమైన దేహబాధలు తొలగిపోతాయి. శిశుపాల శిరశ్చేత్త దుర్యోధన కులాంతకృత్తు విదుర అక్రూర వరద విశ్వరూప ప్రదర్శక సత్యవాక్ సత్యసంకల్ప సత్యభామారత జయీ సుభద్ర పూర్వజ విష్ణు భీష్మముక్తిప్రదాయక జగద్గురు జగన్నాథ వేణువాద్య విశారద వృషభాసుర విధ్వంసీ బకారిహి బాణబాహుకృత్తు యుధిష్ఠిర ప్రతిష్టాత బర్హి బర్హావతంసక. బర్హి అంటే నెమలి, దాని యొక్క పించమును అవతంసములో ధరించేవాడు. ఎప్పుడు నెమలి పించాన్ని శిరస్సును ధరిస్తాడనమాట. పార్థసారథి అవ్యక్త గీతామృత మహోదధి కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజ దామోదరో యజ్ఞభోక్త దానవేంద్ర వినాశన నారాయణ పరం బ్రహ్మ పన్నగాశన వాహన. పన్నగము అంటే పాము, అశనము అంటే ఆహారం. పాములను ఆహారంగా తీసుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పన్నగాశనుడు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు వాహనముగా కలవాడనమాట. ఆయన గరుడ వాహనుడు అనడానికి పన్నగాశన వాహన. జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారక పుణ్యశ్లోక తీర్థపాద వేదవేద్య దయానిధి సర్వతీర్థాత్మక సర్వగ్రహరూపీ పరాత్పర. ఇది 108 నామాలు. ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నాం అష్టోత్తరం శతం కృష్ణేన కృష్ణభక్తేన శ్రుత్వా గీతామృతం పురా. ఈ విధముగా 108 నామములు, అష్టోత్తర శతనామములు కృష్ణ పరమాత్మకి సంబంధించినవి ఇక్కడ నేను చెప్పాను. ఇది కృష్ణుడి మీద కృష్ణ భక్తితో గానం చేయబడినటువంటి నామాలట. అంటే భక్తి లేకపోతే ఉపయోగం లేదు.